పని జరగటం లేదు అనుకుంటే అది జరగకపోవటానికి కారణమైనటువంటి అడ్డంకుల్ని తీసేస్తుంది. శివతత్వం అంటాం దీన్ని. అంతే ఇది మొదట చెప్పాడు ఆయన క్లీన్. దీన్ని నిజమిందిగా ఉపయోగించుకోవటం నేర్చుకుందరు అని మీరు శ్రీమత్ సింహాసనేశ్వరి అనే దానికి ఇది యంత్రము మంత్రము చదువుకుంటాం మనం అది చూసుకుంటూ. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నజే దేవం దేవో నకల కుశల స్పందితుమపి. ఇక్కడ మీరు ఎంత అదృష్టవంతులో గుర్తు చేసుకోండి, దీన్ని కొనసాగించకపోతే ఎంత దురదృష్టవంతులో కూడా అర్థం చేసుకోండి. మన ఇంజనీరింగ్ లో ఎంబీబీఎస్ లో సీట్ రావటం చాలా అదృష్టం, సీట్ వచ్చాక నక్సలైట్స్ గా మారిపోవడం పరమ దురదృష్టం. ఆ ప్రమాదం జరుగుతోంది, ఆ ప్రమాదం జరగనివ్వకండి. అది జరగనివ్వకుండా ఉండటానికి రెండో శక్తిని మనం ఉపయోగించుకుంటాం, అది దాన్ని మాతృశక్తి అంటాం. శ్రీమాత వేసిన బీజాన్ని సక్రమంగా అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి శక్తి త్రికోణము. ప్రతి త్రికోణంలో త్రిశూలం లేదు, అది వేసుకోవాలి. అది ఎంత చూస్తే ఏమవుతుంది, అది మీకు చేత కావటం లేదు చెప్తున్నాం మీకు. యంత్రాలు అవి పనిచేయాలంటే మీరు వేసుకోవాలి. అది ఉత్తిరే నా మొహం చూస్తే ఏమొస్తుంది, అది మీరు వేసుకుంటూ ఉండండి 5-6 సార్లు. అది ఎంతవుతుంది కదా, ఏం చేస్తున్నాను, ముందు త్రిభుజం గీశాను, పైన ఉన్నటువంటి దాని మీద త్రిశూలము, ఈ బిందువు దగ్గర త్రిశూలము, ఈ బిందువు దగ్గర త్రిశూలము, ఇది వేస్తే ఏమవుతుంది, ఇంకా అభివృద్ధి చెందటం మొదలెడుతుంది. మీరు నాటినటువంటి బీజము అంకురించటం మొదలెడుతుంది. అది అంకురించడానికి కావలసినటువంటి మంత్రము చదువుకుందాం మనం. తనీయాం సంపాంసం తవ చరణ పంకేరుహభవం విరంచే సంచిన్మం విరజయతి లోకాన వికలం వహత్యేనం శౌరీకరమపి సహస్రేణ శిరసాం ఇది ఇది శ్రీమాత శ్రీంకారానికి సంబంధించినటువంటి మంత్రము. దాని తర్వాత శ్రీంకారము, శ్రీమాత శ్రీ మహారాజ్ఞికి సంబంధించింది ఊర్ధముఖ త్రికోణము, దాంట్లో అగ్రముఖ త్రికోణము. ఊర్ధముఖ త్రికోణంలో మూడు కోణాలకి మూడు త్రిశూలాలు, అగ్రముఖ దాంట్లో త్రిశూలం, ఆ మధ్యన శ్రీని రాస్తారు. అది ముందుగా ప్రాక్టీస్ చేసుకుందరు కానీ మీరు. అందులో హ్రీం శ్రీం క్లీం, అందులో వరుస ఎలా వచ్చింది, ముందు క్లీం, ఇందుకు ముందు క్లీం వస్తుంది. ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మొదట ఏం చేస్తాం మనం, అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అదంతా తీసేస్తాం, లెవెలింగ్ చేస్తాం. గోడలు పునాదులు అవి అంటే లోపల ఉన్నటువంటి పునాదులు తవ్వటానికి కావాల్సినటువంటి ఏంటి చెత్త చెదారం తీసేస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం, ఇంకా పునాదులు వేసుకోవటం మొదలు పెడతాం. ఆ పునాదుల మీద మొత్తం భవంతి వస్తుంది మీకు. మీరు 3 అంతస్తులు కట్టేసుకోవాలి, 4 అంతస్తులు కట్టేసుకోవాలి అంటే ముందు పునాది లేకపోతే మీరు కట్టుకోలేరు. కట్టుకోవాలంటే పునాది లేకుండా ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ క్లీన్ కావాల్సి వస్తుంది. అంచేత ముందు నలచదనంగా ఒక స్థలాన్ని ఏర్పరచుకుని క్లీన్ శక్తిని ఉపయోగించుకుని దానికి ఉన్నటువంటి మంత్రాన్ని ఉపయోగించుకుని మనకు కావాల్సిన పునాది వేసుకుంటాం. ఎంతంతస్తుల భవనం కడతాం అన్నది. భవనం అంటే ఇల్లే కాదు, పిల్లలు కావాలా, ఉద్యోగం కావాలా, ఏం కావాలి, అది బీజం వేసుకోవటం. మీకు మిన్నమిన్నగా లలితా శాస్త్రమంలో డీటెయిల్స్ చెప్తారు, కానీ ఇక్కడ ఫండమెంటల్ ప్రొసీజర్ చెప్తున్నారు. వంట చేయాలి అంటే ముందు నీళ్లు ఉండాలి, అగ్ని ఉండాలి, పదార్థాలు ఉండాలి. ఈ మూడు ఉంటే దాని తర్వాత నీళ్లు పదార్థాలు అగ్నిని కలుపుకుని ఏ మీద కావలసినట్టు దేనికైనా వంట చేయడానికే కాదు ప్రకృతిలో మీరు ఏది చేయదలుచుకున్నా కూడా ఈ మూడు ఉండాలి. క్లీమ్ అంటే ఏంటి, వంట గది స్టవ్ పరిమాణం అది స్క్వేర్ గానే ఉంటుందిగా, అది లేకుండా మీరేం చేయలేరు. దాని తర్వాత ఏం చేస్తారు, తేగడానికి కూరని యాజ్ ఇట్ ఈజ్ గా ఉండేస్తారా, దాన్ని స్విచ్ చేస్తారా, కడుగుతారు కదా, ఇదంతా కూడా క్లీమే. కడిగిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు అంతేగా కదా, ముందే పెట్టేస్తారేమో నాకు తెలియదు ఫ్రిడ్జ్ మీద ఎలా ఉపయోగించుకుంటారు. దాని తర్వాత ఫ్రిజ్ నుంచి బయటకి అప్పుడు ఏం వంట చేయదలుచుకుంటున్నారో హెరీన్ ఆ పదార్థాన్ని బయటకు తీస్తారు. దాన్ని సన్నగా చెక్కుతారు, పెద్దగా చెక్కుతారు, రకరకాలుగా చెక్కుతారు. మీరు ఆ చెక్కటం త్రిశూలాలు చూపిస్తుంది. చెక్కిన తర్వాత ఏం చేయాలి? ఇంకా కూడగాలి, అది అగ్ని సంకల్పంలోకి రావాలి. అది శ్రీం దేనిదేనా క్లీన్ క్లీన్ శ్రీం అంటే మీకు ఆ ఆలోచనలతో పాటు దీన్ని కలుపుకోవటం నేర్చుకోవాలి. ఎలా కలుపుకోవటం అన్నది భగవంతుడు తెలియాలి. ఎప్పుడు వస్తామో మనం అది అంది ఇదంతా ఇందులోనే చెప్పాడు. కానీ అది ఎంత సంవత్సరమో పూర్తి అయ్యే లోపల వస్తుంది ఎక్కడో అది. కానీ ప్రస్తుతానికి బేసిస్ మీకు అర్థమైపోయింది. ఏంటి క్లీన్ అంటే ఒక చోట కావలసినటువంటి క్లీనింగ్ పునాదులు వాటికి కావాల్సినది తెచ్చుకుంటారు. క్లీన్ ఏం చేయాలో క్లియర్ గా ఆలోచించుకుంటారు. ప్రణాళిక అనొచ్చు, ధారణ అనొచ్చు, క్లీన్ అంటే ప్రేరణ అనొచ్చు, సాయి అనొచ్చు, వెంకటేశ్వర స్వామి అనొచ్చు. దేన్ని హ్రీమ్ దాని తర్వాత శ్రీమ్ ఇంకా ప్రణాళిక మీరు కార్యరూపంలోకి దాల్చాలి. ఏ రోజుకు ఆ రోజు కార్యరూపంలోకి దాల్చాలి. ఏ రోజుకు ఆ రోజు కార్యరూపంలో దాల్చున్నప్పుడు ఒకసారి ముందుకు వెళ్తూ ఉండొచ్చు, ఒకసారి వెనక్కి వెళ్తూ ఉండొచ్చు. అంచేత ఉద్యమక తెలియజే ఉంటుంది కింద ముందు ముందు వెళ్తూ ఉంటాం, ఒకసారి వెనక్కి వెళ్తూ ఉంటాం, మళ్ళా ఇప్పుడు మళ్ళా వెనక్కి వెళ్తున్నాగా చదువుకుంటున్నా ముందు. అంచేత ఈ మూడు ప్రణాళికలు జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలంటే మీకు అర్థమైపోతే మీరు సృష్టికి ప్రతి సృష్టి చేయగలరు. కానీ ఇది ఒకరోజు రెండు రోజులు వచ్చేదేం కాదు, ఎన్నికి ఎన్ని జన్మలు పడుతుందో ప్లస్ వేడి ఉండాలి, నేర్చుకోవడానికి తగినటువంటి డెప్త్ ఉండాలి. నేను సాధన చేయాలి అనుకోకుండా సాధన చేయకుండా శ్రీరామ శర్మాచార్యకి ఏం రాలే, సిద్ధి సాయికి ఏమీ రాలేదు, వెంకటేశ్వర స్వామికి ఏం రాలేదు. వెంకటేశ్వర 13 ఏళ్ళు 14 ఏళ్ళు కష్టపడితే, సిద్ధి సాయి 12 ఏళ్ళు నా గురువు ముఖాన్ని చూస్తూ కూర్చున్నాను అన్నాడు. శ్రీరామ శర్మ ఆచార్య అయితే పాప ఆయన 16 ఏళ్ళ నుండి ఆయన చచ్చిపోయేంత వరకు ఆయన గురువు ఆయన వదల్లాడు. పరమ కిరాత కూడా అయి ఉంటాడు ఆయన గురువు. మిగతా వాళ్ళకి 12 ఏళ్లలోనూ 13 ఏళ్లలోనూ వదిలేశారు. కానీ శ్రీరామ శర్మ ఆచార్య గురువు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన సాగుడి జీవనం ముస్తున్నాడు. పంచదోశ సాధన పూర్తయిన తర్వాత వెళ్ళలేదు ఆయన్ని. ఇంచేత మీరు శ్రీరామ శర్మ ఆచార్యను మా గురువు అనే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. సిద్ధి సాయి వీళ్ళు వీళ్ళు ఒకటి మిమ్మల్ని 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత వదిలేస్తారు. మేము శ్రీరామ శర్మ ఆచార్య ఏం చేస్తారు? ఆయన గురువు ఆయన వదలటం లేదు ఆయన్ని, అంటే మీరు వదిలేసి పారిపోతే తప్ప, అది వేరే విషయం. ఈ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, చేసిన పని చేసుకోవటానికి తగినది అనేటటువంటిది ఏంటి అంటే శ్రీమ్. ఇంకా ఇవి మూడే ఉన్నాయి, హ్రీమ్ శ్రీమ్ క్లీమ్, మళ్ళీ క్లీమ్ క్లీమ్ శ్రీమ్. ఇవే ఆడుకుంటూ ఉంటాం, నటిస్తూ ఉంటాం. దీన్ని గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర అన్నారు. అంటే ఈ పేర్ల గందరగోళంలో మాత్రం పలకండి, అంతా ఒకటే. ఏంటి ఇక్కడ చేతనతో మూడు రకాలుగా పనిచేస్తుంది. కానీ ఈ మూడు రకాలుగా పనిచేస్తున్నటువంటిది మన ఇంట్లో పని మనుషులు, బట్టలు ఉతికేవాళ్ళు, ఇదివరకు చాకలలో వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళందరూ క్లీన్ బీజ సాధకుడు అనమాట. అంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళ ఆత్మ క్లీన్ బీజాన్ని ఉపాసన చేస్తుంది. టీచర్స్, కొత్త కొత్త వస్తువులు కనిపెట్టి అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ క్లీన్ బీజ సాధకులు. అంటే ఏంటి, కొత్త వస్తువులు ఉపయోగించుకోవడానికి వీలుగా తయారు చేసి మీకు ఇస్తున్నారు క్లీన్. అర్థమవుతుందా? క్లీన్ ఏంటి? ఉపయోగించుకునేటటువంటి మీరు పరిపాలన వ్యవస్థ కుటుంబంలో. అంతేత పూర్వకాలంలో అయితే ఈ మూడు వేరు వేరు వేరుగా ఉండేది. వాటిని జాతులు అనేటటువంటి వాళ్ళు, బ్రాహ్మణ జాతి అనేటటువంటి జాతి కేవలము బీజారోపణ చేసేది, కేవలము అది బీజారోపణ చేసేది కనుక దానికి అడుక్కు తింటేనే ధర్మము. పెద్ద పెద్ద ఇళ్లలో ఉండకూడదు, అడవుల్లోనే ఉండాలి. రాత్రి పడుకునే ముందు వంటిట్లో ఏ వస్తువు ఉండకూడదు. రేపు మళ్ళా తినడానికి నిలుచుకోవటం, ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకుందాం అండి ఓ వారం రోజులకి అంటే సరిపోదు. ఇంతేత హిలింగ్ బీజ అంటే నాటటే, నాటటానికి ఎంత టైం పడుతుంది? నాటేశారు, మేము నాటేశాక అంతేత టీచింగ్ ప్రొఫెషన్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గ్రూప్ ఆఫ్టర్ గ్రూప్ పిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళకి నేర్పి బయటికి పంపించేస్తూ ఉంటారు, మళ్ళా కొత్త పిల్లలు వస్తూ ఉంటారు, మళ్ళా నేర్పి బయటికి పంపించేస్తూ ఉంటారు. పిల్లలు అంటే చిన్నవాళ్ళనే కాదు, విషయం నేర్చుకునేవాళ్ళు, తెలియనటువంటి వాడికి నేర్పగలగటం అనేటటువంటిది హిలింగ్ బీజము. అదే మాతృశక్తి ఇంకా రాబోతోంది అని గురువులు చెప్పేది. మాతృ ఏం చేస్తుంది? నాటిన బీజాన్ని సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతుంది. అది ఇంకా ప్రపంచానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తుంది? తన కడుపులోంచి దాన్ని బయటికి తీసేశాక తల్లికి ఆ బిడ్డకి ఇంకా సంబంధం ఉండదు. మనమైతే పిచ్చివాళ్ళలాగా సంబంధం పెట్టుకున్నాం కానీ సృష్టిలో మరి ఏ ఇతర ప్రాణికి కూడా పుట్టిన తర్వాత పిల్లలతో సంబంధం లేదు. ఇంతే కదా, మరి ప్రకృతిని చూసి నేను నేర్చుకోగలిగితే అది కూడా నేర్చుకోగలగాలి. అలాంటి కరెక్ట్ గా నేర్చుకోగలిగేటువంటి విద్య ఎలా లలిత త్రిపుర సుందరి దేవి మనకి చెప్పబోతోందో మనం నేర్చుకున్నాం. అంతే నేను ఏం చెప్పాను, హీమ్ అనేటటువంటిది నాటుకునేటటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులు నాటుకుంటారంటే నాటేసిన తర్వాత ఇంకా గ్రోత్ ఉండదు. అంటే ఒకసారి టీచింగ్ లైన్ లో చేరాక వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ మర్చిపోయి పిల్లలకి చెప్తున్నటువంటి సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. అంటే ఎంఎస్ స్కూల్లో పిల్లలకి ఏదేదో చెప్తూ ఉంటాడు, వాడు పాస్ అయింది పోస్ట్ గ్రాడ్యుయేట్, మరి ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్లో చదువుకున్నది ఏం గుర్తున్నది, ఏం గుర్తుంటుంది, ఈ నాటుకుంటున్నటువంటి విషయాలు మాత్రమే గుర్తుంటుంది. నాటుకున్న తర్వాత వాడు బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత ఇంకా వాడు బాధలు చూడాలి, ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, అడుక్కు తింటాం తప్ప ఇంకేమీ రావటం లేదు మనకి. కానీ ఆ అడుక్కు తింటా ఎవరిని అడుక్కు తినాలి, ఇలా బీజాలు వేసుకుని పెద్ద అయినటువంటి సంస్థలోనే అడుక్కు తినాలి. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, ఏ కంపెనీలో పనిచేయగలవు నువ్వు, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి డబ్బు ఇస్తున్నాడు అన్న బుర్ర రావటమే. వాడు నీకు డబ్బు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి చేస్తున్నాడు, అది అంతవరకు బాగానే ఉంది. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరేగా, వాడు నీకు ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాడు, నువ్వు అడుక్కుంటున్నావు. తెల అర్థమవుతుంది కదా, మన విద్యా విధానంలో మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం ఏంటి అంటే, నువ్వు నాటుకునేటప్పుడే ఇది ఉద్యోగానికి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని అడిగి నాటుకుంటున్నావు. ఏ ఫలితం వస్తుంది, వేప చెట్టు నాటితే నువ్వు నాటుకోతే అలా నాటుకుంటున్నారు. నాటుకోవటమే కాదు, అలా నాటుకోకపోతే మీరు మూర్ఖులు అని ఇతరులు చెప్తున్నారు, మీ మూర్ఖత్వాన్ని ఇతరులకు అర్థమయ్యేటట్టు కూడా చేస్తున్నారు. తర్వాత ఏడుస్తూ ఉంటారు వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇదైపోయిందండి, మాకు ఉద్యోగాలు లేవండి, మాకు ఇది లేవండి. తప్పు ఎవరిది కాదు, నువ్వు నాటుకోలేదు. అది నువ్వు ఏది నాటుకుంటావో అది వస్తుంది. మీరు అర్థం చేసుకోండి, నేను చెప్తున్నాను, నేను ఎవరిని తిట్టడం లేదు. మీరు ఏది నాటుకుంటున్నారో అదే కోసుకుంటున్నారు. మీరు ఉద్యోగావకాశాలు అని అంటున్నారు, ఇంకేం చేయలేదు. మీరు హ్రీమ్ బీజమే తప్పు బీజంలో పడిపోయింది. హ్రీమ్ అంటే ఏంటో అర్థమైంది కదా, అంచేత హ్రీమ్ దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగావసరాలు ఉన్నటువంటి చదువుకే నేర్చుకుంటారా. నా దగ్గరికి ఓ బీటెక్ చేసినటువంటి వాడు వచ్చాడు ఒకసారి గుంటూరులో, బీబీఏ ఇంకా చెప్పాడు, ఎంబీఏ ఎంబీఏనా, దానికి బ్యాచులర్ డిగ్రీ ఏంటి, బీబీఏనా, బీబీఎఫ్ ఎందుకు చేస్తున్నావన్నారు. అదేంటే, నువ్వు టెక్నికల్ కోర్స్ చేశాక బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నాయండి, దాని ప్రాస్పెక్ట్స్ ఉన్నాయండి అన్నాడు. సరే, వీడు చదువు అయితే లోపల దాని ప్రాస్పెక్ట్స్ పోయాయి, వచ్చిన కథ కూడా అది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నాను, ఎంబీఏ చేస్తున్నాను మాస్టర్ అన్నాడు. మరి దేవుడే తెలియాలి, ఎంబీఏ ప్రాస్పెక్ట్స్ ఏమున్నాయో నాకు తెలియదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇతరుల మీద ఆధారపడేటటువంటి ఏ విద్య అయినా కూడా ఎప్పుడో అప్పుడు మీకు ఉపయోగపడదు. అది ఇంత వాడికి అవసరం లేకపోతే మిమ్మల్ని వాడు గెంటేస్తాడు. అంచేత ఈ నాటడం అనేది కరెక్ట్ గా ఎలా నాటుకోవాలో లలితా శాస్త్రనామంలో మీకు రాబోయేటటువంటి స్తోత్రాలలో చాలా దూరం వెళ్తే మనం ఐగోమౌత గోజన్మ భూ అని ఒక 171 శ్లోకం ఏదో అనుకుంటారు, అక్కడ వస్తుంది మీకు. కానీ ఇది అర్థం చేసుకోండి, మీరు ఏం నాటుకుంటున్నారో అదే కోసుకుంటున్నారు. మీరు క్లీన్ క్లీన్ డిజైన్ చెప్తుంది, అన్ని తెచ్చిపెట్టుకోవటం, ఇంకా మన అడ్డంకుల్లో తొలగించుకోవటం, ఏది ఉపయోగపడదో దాన్ని పక్కన పెట్టుకోవటం కదా. ఇది చదువు అయిపోగానే నిరుక్త వయసు వచ్చినప్పుడే పెళ్లిళ్ళు కాకపోవటానికి ఉద్యోగం కాకపోవటానికి అసలు కారణం ఏంటి అంటే, ఏది ముందు పెట్టుకోవాలో ఏది వెనం పెట్టుకోవాలో తెలియకపోవడం. క్లీన్ డీజన్ లేదు, ఏది ప్రొజెక్ట్ చేయాలో ఏది ప్రొజెక్ట్ చేయకూడదో మనకి తెలియదు. స్థలం ఉంది, ఫౌండేషన్ వేసుకోలేదు మీరు, ఇల్లు కట్టుకోండి. కట్టుకోలేదు, ఎప్పుడు ఇల్లు కట్టుకోగలరు మీరు, ఫౌండేషన్ ఉంటే. ఫౌండేషన్ ఉంటే ఏముండాలి, ఖచ్చితంగా మీరు ఫౌండేషన్ వేసేసిన తర్వాత మీ చేతులు కళ్ళు కట్టేసినట్టేగా ఇంకా ఆ ఫౌండేషన్ ప్రకారమే మీరు ఇల్లు లేపాలి. మీ అమ్మాయికి పెళ్లి చేయడానికి మీరేం ఫౌండేషన్ వేశారు, డబ్బు పెట్టామండి బ్యాంకులో 5 లక్షలు, అంటే 6 లక్షలు కావాలంటాడు ఎవడు, మీ 5 లక్షలు పనికిరావు, 20 కోట్లు పెట్టానండి నేను, 21 కోటి కావాలంటాడు, అంతే కదా. అసలు ఫౌండేషన్ డబ్బు కాదు. కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో ఎప్పుడైనా నేర్పేవా, మా అమ్మాయి చాలా కష్టపడిపోతుందని స్టవ్ వెలిగించడం కూడా రాని దగ్గర ఉన్నారు గ్రాడ్యుయేట్స్ అయిపోయినటువంటి పిల్లలు. కానీ మగ పిల్లలు ఎందుకో వంట చేయటంలో ఎక్స్పర్ట్స్ అయిపోతున్నారు, ఎందుకో నాకు తెలీదు. వంట చేయటం రాని ఆడపిల్లలు నాకు కనిపిస్తున్నారు తప్ప వంట చేయటం రాని మగపిల్లలు నాకు కనిపించడం మీద ఫ్యూచర్ లేదు. మరి నా అంచనా తప్పు ఏమో నాకు తెలీదు, నాకు కనిపిస్తుంది మాత్రం అదే కరెక్టేనా అంతే. అందువల్ల ఆడపిల్లలకి పెళ్లి కాదు. నీకు వంట రాకపోతే, కుటుంబాన్ని నడపటం రాకపోతే నువ్వు వెళ్ళి ఏం చేయగలుగుతున్నావు? కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు అంతే. అత్తలు వాళ్ళు ఏం నాశనం చేయగలనే మీరు ట్రైనింగ్ ఇవ్వలే మీ పిల్లలకి. పూర్వకాలంలో అత్తలు ఇంతకంటే ఎక్కువ కష్టపెట్టేవారు, కానీ ఎవరు పారిపోయినట్టు నాకు గుర్తులేదు. మీరు పాడి చేస్తున్నారు ఇంచేదంటే మీరు కరెక్ట్ గా ఫౌండేషన్ వేసుకోవటం లేదు. మరి మగపిల్లలకు కూడా పెళ్లి కావటం లేదండి. పేరెంట్స్ రాదు, హౌ టు బికమ్ ఏ ఫాదర్ వీళ్ళకి రాదు, తండ్రి ఎలా ప్రవర్తించాలో రాదు. అంటే క్లీమ్ అంటే ఇది అంతేలా మనం క్లీమ్ 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 అనేస్తే వస్తుందా మనసు రాదు. కానీ ఫౌండేషన్ వేసుకుని క్లీమ్ అంటే వస్తుంది. కంప్యూటర్స్ అందుకు చాలా ఉపయోగపడతాయి. కంప్యూటర్ క్లీమ్ అంది అంటే సేవ్ అనమాట. నువ్వు సేవ్ నొక్కలేదనుకో ఏమవుతావు, నువ్వు ఎంత పెద్ద ఫౌండేషన్ వేసుకున్నా మొత్తం ఎగిరిపోతుంది. అందుకని క్లీమ్ అంటే ఏంటి, ఫౌండేషన్స్, ఇది ఆధారంగా ఉండాలి జీవితానికి. ఏం నేర్చుకున్నా మన కుటుంబం గురించి? ఇదివరకు కుటుంబ మర్యాద కానీ కుటుంబంలో ఉన్న చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చేది. నీకు అది నచ్చితేనే ఆ కుటుంబంలోకి అమ్మాయిని వాళ్ళు ఇచ్చేవారు తప్ప డబ్బు ఉందా లేదా ప్రశ్న లేదు. మీకు డబ్బు కావాలి అంటే డబ్బు అడుక్కున్న వాడికి మీకంటే చాలా ఎక్కువ ఉందన్న సంగతి మీకు తెలియదేమో, బాంబే కదండి మీకు తెలుస్తారు. వాళ్ళు రోడ్లు రాసి ఇచ్చి పుచ్చుకుంటున్నారట. ప్రతి అడుక్కునే వాడికి బ్యాంకులో కోట్ల కోట్ల డబ్బు ఉంది. ఫ్యాక్ట్స్ అవి. అడుక్కుంటాడు బయట, బ్యాంక్ వెళ్తున్నప్పుడు మాత్రం తెల్లబట్టలు వేసుకుని విత్డ్రా చేసుకుంటాడు, మళ్ళీ అడుక్కుంటూ ఉంటాడు. అంచేత మనము మొత్తము భారతీయ జాతిని అడుక్కు తినే జాతిగా మార్చగలిగాను అని మెకాలీ చెప్పాడు. సక్సెస్ఫుల్ గా మార్చేశాను వాళ్ళ బుర్రల్ని. ఎవడు ఎంత చెప్పినా ఇంకా వినడు, ఇంత చెప్పాక కూడా మార్చుతారు నాకు ఉద్యోగం అంటాడు. ఉద్యోగం అంటనో తప్పలేదు, ఇంకేదంటే నేను ఉద్యోగం చేసుకున్నాను. గురువుగారు కుటుంబాన్ని నడుపుకున్నారు, లారీ మాషా కుటుంబాన్ని నడుపుకున్నారు, జగద్గురువుల స్థాయిలో ఎదిగారు వాళ్ళు. మనము కుటుంబాన్ని నడుపుకుంటున్నాం, ఇలా ఉన్నాం. ఇంచేత కావలసినది ఉన్న పరిస్థితులు వదులుకోమనే నేను చెప్పటం లేదు. నువ్వు వదులుకుని ఏం చేయలేవు, పారిపోతే ఏం లాభం నీకు? చెప్పాయి కదా చాలాసార్లు నేను చెప్తాను, 49వ సంవత్సరంలో 1949 జనవరిలో గురువు గారికి ఆయన శిష్యుడు కొడుతున్న ఆశ్చర్యం. మీరు చెప్పినంతా చాలా బాగుంది, ఇదేగా ఇప్పుడు ఆయన చెప్పినదా నేను చెప్తున్నది ఇప్పటికీ మార్పు రాలే. 1949కి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో చూసుకోండి. మనం ఎంత గొప్పవాళ్ళమో ఊహించుకోండి. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు వచ్చి మీరు ఇలా జీవించాలి అని చెప్పినా కూడా మనం జీవించడానికి ఒప్పుకోవటం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, జన్మలు గడిచిపోతున్నాయి. వాళ్ళు ఇస్తున్న ఆశలు ఆయన, మీరు చెప్పిందంతా చాలా బాగా ఉంది గురువు గారు, మనం ఆ పిల్లవాళ్ళకి చదివించాలా వద్దా? ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ లేనంత వరకు చేయగలిగేది ఏం లేదు నాయన, అదే చదివించు అన్నది. దీనికి వేరుగా ఒక కొత్త విద్యా విధానాన్ని మనం రూపొందించుకోగలిగితే, భారతదేశంలో ఆ విద్యా విధానం ఉండేది, అది చూసే వాళ్ళందరూ వచ్చారు మన మీదకి కొల్లగొట్టుకోవటానికి, హాయిగా కొల్లగొట్టించుకున్నాం, తర్వాత మీరే మాకు ప్రభువులు అని చెప్పుకునేటటువంటి అత్యద్భుతమైనటువంటి మానసిక బలహీనతకి లోనయ్యాం. ఇంగ్లీష్ మీడియం అని ఇప్పుడు కదలలేకపోతున్నాం. ఇందాక నేను వస్తూ ఉంటేనే తను చెప్పాను, ఎంతమంది చెప్పాడో భాష ఏమనేది రాంగ్ ఏది చెప్పాడు, రాంగ్ అనే పదం వాడాడు, రాంగ్ గా మాట్లాడుతున్నాడని ఏదో అన్నాడు. అంటే వాడు తప్పు మాట్లాడుతున్నాడు అని కూడా అనలేదు, వాడు రాంగ్ మాట్లాడుతున్నాడు. మానసిక బలహీనత యొక్క పరాకాష్ఠది అంటున్నప్పుడు కూడా మనకి సిగ్గురాదు, వింటున్నప్పుడు కూడా మనకి సిగ్గురావటం ఎంత చెప్పినా. ఈ బలహీనత నుంచి నేను బయటపడాలి. ఏ బలహీనత నుంచి? ఈ టెక్నాలజీ ఉందే, ఈ విదేశీ టెక్నాలజీ ఉందే, దాన్ని ఉపయోగించుకోండి. కానీ ఈ విదేశీ టెక్నాలజీ భారతదేశానికి అనవసరం. భారతదేశము ప్రపంచానికి ఏది చెప్పగలదు అంటే ఈ విద్య చెప్పగలదు. ఈ విద్య వాళ్ళకి చచ్చినా రాదు. క్రీమ్ అనేటటువంటి బీజము నాటుకోవటానికి ఉపయోగపడుతుందని ఏ జన్మలకి వాళ్ళకి అర్థం కాదు, అసంభవం అది. ఇంకేంటి, దీని వెనకాతల ఋషి పరంపర యొక్క సాధన ఉంది. అనేక యుగముల అర్థమవుతుంది కదా, అంచేత మీకు ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ వినండి, మీ ద్వారా ప్రపంచానికి చాలా మందికి పోతుందేమో అది. అర్థమవుతుంది కదా. అంచేత కొత్త విద్యా విధానం రానంత వరకు ఈ విద్యా విధానం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరో దేని దాన్ని దద్దమ్మలు ఎవరో ఎంపీలుగానో అక్కడ కూర్చొని వాళ్ళు ఏదేదో మార్చేస్తున్నారు అని అది వాగుతూనే ఉంటారు. వాళ్ళు వాగుతూ ఉంటే ఆ వాగుడికి సరిపోయే వాళ్ళు ఇంకోళ్ళు వాగుతూ ఉంటారు. అది తప్పు అనేవాడు కూడా ఆవిడే ఉండడు. మరి ఆ దమ్ము ఉండాలి. నాకు భారతదేశానికి స్వాతంత్రం కావాలి అని ఒక వ్యక్తి నుంచున్నాడు గాంధీ. అంటే ఆ తర్వాత పరంపర స్టార్ట్ అయిపోయింది. యుద్ధం చేయకుండానే మనం స్వాతంత్రం సంపాదించుకోగలేము. అలాగే ఇప్పుడు కూడా మీరు యుద్ధాలేం చేయకల్లే, మీరు దీన్ని ఉపయోగించుకోగలిగితే. సాయి దగ్గరికి చచ్చినట్టు వెళ్తున్నారు మనుషులు, గురువుల దగ్గరికి చచ్చినట్టు వెళ్తున్నారు మనుషులు, కానీ అక్కడ కూడా అడుక్కోవడానికే వెళ్తున్నారు. మీరు అది గమనించారా? నువ్వు గురువు ఎలా అయ్యావు, నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అని ఎవరో అడగటం లేదు. అలా అడిగేవాడిని పరమ మూర్ఖుడని కూడా అంటున్నారు. ఈ వెంకట స్వామిని, సిద్ధి స్వామిని వీళ్ళందరినీ కూడా ముందు పిచ్చివాళ్ళని అన్నాం మనమే. తర్వాత వాళ్ళ కాలం మీదే పడుతున్నాం పిచ్చివాళ్ళలాగా. కానీ ఒక్కడు కూడా ఏవయ్యా నీకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా చేసుకున్నావు నువ్వు, నాకు కూడా ఆ శక్తి రావాలి అనే కోరిక లేకుండా నాశనం చేసి పారేశారు మనం. మరి మళ్ళా మనం ఏం చేసుకోవాలి, మనం నాటుకోవాలి అది. మరి ఏం చేస్తాం, మనకు అడుగు తినే బీజాలు వదులుకుని మనము కూడా అంత అద్భుతమైనటువంటి స్థాయికి ఎదగలము అనేటువంటి బీజాలకు వెళ్ళాలి. ఇది శ్రీమాత శ్రీ మహారాజి శ్రీమద్ సింహాసనేశ్వరి. ఆ వేడి తెచ్చుకోవాలి. చిదగ్గినికుండ సంభూత, ఆ వేడి ఎవడు ఇవ్వలేదు, ఏ గురువు ఇవ్వలేడు. జాగ్రత్త, మీకు చాలా అది కూడా పరమ నీచాతి నీచమైనటువంటి భావన మీ దూరంలో ఎవడు నాటాడు. ఏ గురువు ఏమీ నేర్పలేదు మీకు. మీరు నేర్చుకోవాలంటే మీ అంతటి మీరు నేర్చుకోగలరు. అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నాడు, ఏకలవ్యుడు విగ్రహం దగ్గర నేర్చుకున్నాడు. ఎవరు ఎక్కువ బాగా నేర్చుకోవాలి ఏంటంటే చిదగినికుండ సంభూత, నేర్చుకోవాలి అనేటువంటి తపన. ఇక్కడికి రావటానికే మాకు టైం సరిపోలేదు అనేటటువంటి బలహీనలు ఏం నేర్చుకుంటారు. మరొకటి మీరు ఎందుకు చెప్తున్నారు మాస్టర్, నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీ ద్వారా ప్రపంచానికి జ్ఞానం అందజేయటం నా ఉద్దేశం తప్ప. మీరు ఊళ్ళో ఎంతమంది ఆ బీజాన్ని పట్టుకు ఎదగలుగుతారు అనేది నాకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు, ఇచ్చిదగ్గినికుండ సంభూత. ఏమో రెండు రోజులు వచ్చాక మూడో రోజు మీకు ఎంత ఇంపార్టెంట్ వర్క్ వచ్చేస్తుందో అవి తెలుసు. మరి ఏది ఇంపార్టెంట్ వర్క్ అవ్వాలి, ఇది ఇంపార్టెంట్ వర్క్ అవ్వాలి. మరి చదువు అది మానేయాలా? శ్రీవర శర్మాచార్య ఏం చెప్పాడు, మంత్రానికి వీల్లేరు బాబు, ఆల్టర్నేట్ సిస్టమ్ వచ్చేంత వరకు ఆ పద్ధతిలో మీరు మీ జీవితాన్ని గడుపుకుంటూనే ఉండాలి. అంటే మీరు అత్యంత బాధతో ఏహే భావంతో బాహ్య జీవితాన్ని గడపాలి, అసహించుకుంటూ బతకాలి. ఏంటి అదవ జీవితం, ఇక్కడ మార్పులు ఉండదా దీనికి అన్న ఏడుపు వస్తే మీకు చిదగ్గినికుండ సంభూత. ఆ వేడి మీలోకి వస్తే మరిపోతారు. చోట అమ్మ కూరగాయలు అమ్ముకునేది, చదువు రాదు ఏమీ రాదు మారిపోయింది. ఆవిడ ఇక్కడ మాల పిచ్చాల భూతమ్మ ఆవిడ ఏం చదువుతుంది, చదివే అక్కర్లేదు దీనికి. నీకు లోపల ఎదని ఉంటే అంచేత ఆ శక్తులన్నీ మీ లోపల ఉన్నాయని కదా ఈ శాస్త్రం చెప్తుంది. ఈ గురుతత్వం బయట ఎక్కడా లేదు, మీ లోపల ఉంది. దాన్ని మీరు పట్టుకోగలిగితే అది లాపిస్తుంది మిమ్మల్ని. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సమాజం దగ్గరికి పోయి ఏడుస్తున్నాం కదా అడుక్కోవటానికి. కానీ ఆ శక్తి వాళ్ళకి ఎలా వచ్చింది, చిదగ్నికుండ సంభూత. కానీ చిదగ్నికుండ సంభూత అనే దాన్ని మీ లోపల వేడి తెచ్చుకుంటూ మీరు స్పెషల్ ఫేవర్ గా ఇంకొక కార్యక్రమం కనుక కొనసాగించగలిగితే ఈ రోజు నుంచే ఆ పవర్స్ అన్ని మీకు వస్తాయి. ఈ రోజు నుంచి నేను అన్న మాట తెలిసి అంటున్నాను, దాని అర్థం నాకు తెలుసు. ఈ రోజంటే ఈ రోజనే అర్థం ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే దేవ కార్య సముద్యత. మీరు మీ పనులు చేయటం మానేసి గురువుల ప్రణాళిక మాత్రమే చేయటం మొదలెట్టండి, ఆ పవర్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. శివాచార్య ఆచార్య దానికి పెద్ద ప్రూఫ్. నా దగ్గర ఒక న్యాయపరిశ్రమ ఉండేది కాదు, కోట్ల కోట్ల ప్రణాళిక నేను వేశాను. జరిగిపోయింది అని అంటే ఆయన అవతార పురుషులు కనుక జరిగింది, అదేం లేదు. ఆ ప్రణాళిక అనుగుణ్యమైనటువంటి పనులు మీరు ఎవరు చేయటం మొదలెట్టినా కూడా ఆ స్థాయిలో మీకు మర్యాద లభిస్తుంది. ఆ స్థాయిలో మీరు ఏ స్థాయిలో పనిచేయదలుచుకున్నారు, మొత్తం జీవితాన్ని ఆ స్థాయికి పణం పెట్టదలుచుకున్నారా, ఒక పూటో ఒక అరపూటో పణం పెట్టదలుచుకున్నారా, దాన్ని బట్టి మీకు వచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి. సమర్పణ అంటాం దాన్ని. అంతేత దేవకార్య సముద్యత. ఇంకొక మొత్తము లలితా సహస్రనామం యొక్క మొదటి నామంలోనే ఇంట్రడక్షన్ అంటాం, అందుకే వీటిని మొత్తం చెప్పేశాడు. ఇంకేం చెప్పేశాడు, మూడు శక్తులు ఉన్నాయి, శ్రీమాత శ్రీ మహారాజి శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత హ్రీం శ్రీ మహారాజి శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వరి క్లీం. ఈ మూడు శక్తులను నువ్వు ఉపయోగించుకోగలిగితే నువ్వు వేడి సంపాదించుకోగలిగితే ఏమవుతుందే చిరగ్నికుండ సంభూత, దాని ప్రకారం తపస్సు స్వాధ్యాయము, దాని ప్రకారం మీరు పైకి వెళ్తారు. ఇది చేయలేము తపస్సు స్వాధ్యాయము మాకు వద్దండి. ఈశ్వర ప్రణిధానం, ఈశ్వర ప్రణిధానము అంటే ఏంటి, ఇంకా నాకున్నటువంటి వనరులు నాకున్నటువంటి శక్తి మొత్తము నేను ఇచ్చేస్తాను. దేవకార్య సముద్రత వచ్చేస్తుంది పవర్ మీకు, ఆ పని చేస్తున్న వాళ్ళందరికీ పవర్ వస్తుంది. మీరు చూశారో లేదు ఎందుకు వస్తుంది పవర్ అంటే, మీరు వాళ్ళ పని చేస్తున్నారు కనుక. దేవుడబ్బాయి మీద దాని తర్వాత శ్లోకం మనం చదువుకుందాం. మనం ఉద్యద్భావను సహస్రాభ తర్వాత క్రోధాంకారాంకుశోజ్వలా. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ లలిత యొక్క స్వరూపము మనలో ఉన్నటువంటి గురుస్వరూపము. లలితకి కృష్ణకి అభేదము అని ఉపనిషద్దులు చెప్తూ ఉంటాయి. ఎవరు కృష్ణో, కృష్ణుడో అదే లలిత, ఎవరు లలితో అదే కృష్ణుడు. కృష్ణుడంటే మన కృష్ణం ఉండేది కదా. అంచేత ఈ లలిత రూపాన్ని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ సూర్యుని ఇది లలిత, ఈ బిందు ఊహించగలరు కదా, కళ్ళు మూసుకుని ఆ బిందువుని ఊహించుకోండి. అలాగే బిందు అగ్రముఖ తిరుగుతుంది. ఇంకా ఇక్కడి నుంచి మనం చదివేటటువంటి సహస్రనామాలన్నీ కూడా దీని యొక్క వలననే. మధ్యలో బిందు ఉంది, పైన ఒక అర్ధగీతం ఉంది, దిగువన త్రిభుజం ఉంది. ఇది లలిత యొక్క స్వరూపము. ఈ స్వరూపము మూడు రేఖల సముదాయము. ఏమిటా మూడు రేఖలు? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటటువంటి మూడు రేఖలు, లేకపోతే హ్రీం శ్రీం క్లీం అనేటటువంటి మూడు రేఖలు. అంటే ఆ బొమ్మ చూస్తే ఏమవదు, ఆ బొమ్మలో వెనకాల ఉన్నటువంటి జ్ఞానాన్ని కలుపుకోండి మీరు. మరి తెలియకుండా చూస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆ లలిత జగద్గురువు సర్వజ్ఞుడు. కానీ టైం పడుతుంది, వాడంతట వాడు చేయాలి అంటే ప్రకృతిలో చాలా టైం పడుతుంది. నేను తెలుసుకుని చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. దీని యొక్క లక్షణాలు చెప్తున్నాడు ఈ లలితాదేవి యొక్క, ఈ త్రిభుజం యొక్క, ఈ బిందు యొక్క లక్షణాలు, ఈ త్రిభుజం యొక్క లక్షణాలు చెప్తున్నాడు. అది ఎలా ఉంటుందో చూడండి. ఆ శక్తిని ఉపయోగించుకోవటం నేర్చుకోండి రాత్రి పడుకునేటప్పుడు. గుర్తుంచుకోండి, ఒకసారి చెప్పింది మనం మీరు మళ్లీ మళ్లీ చెప్పించుకోకుండా ఉంటే ఆచరణలోకి వస్తే తొందరగా ఫలితాలు వస్తాయి. ఏంటి అక్కడ పడుకున్నప్పుడు ఈ త్రిభుజాన్ని ఊహించుకుని, ఇప్పుడు దమ్మ తర్వాత చూస్తాం, ఈ త్రిభుజాన్ని ఊహించుకుని మధ్యన ఈ బిందువుని ఊహించుకోండి. ఇదే రంగులో ఊహించుకోగలిగితే ఇంకా మంచిది, నీలమేఘ శ్యాముడు తెల్లటి బిందువు. కానీ మీకు రకరకాలైనటువంటి రంగులు మారవచ్చు, మారితే దాన్ని నోట్ చేసుకోండి, దానికి కారణాలు తర్వాత తెలుస్తాయి మీకు. అలాగే కనిపించాలని రూల్ ఏం లేదు. కానీ ఏం జరుగుతున్నా మీకు అర్థమైంది కదా, శ్రీకృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే లలితాదేవి యొక్క స్వరూపం, అంటే శ్రీకృష్ణుడి యొక్క శక్తి. అదే ముందు అంతరిక్షంలో స్థాపించుకున్నాడు శ్రీకృష్ణుడు మహాయోగేశ్వరి దేవిగా. కథ తెలుసు కదా, ఆడపిల్ల పుడుతున్న ముందు ఆ ఆడపిల్ల వల్ల అంతరిక్షాన్ని వెళ్ళిపోతుంది. దాన్ని చంపలేదు మహాశక్తిని, ఎవరు చంపగలడు, ఏ కంసుడు చంపగలడు అని చెప్పారు ఆకాశానికి పోతుంది. కానీ ఆకాశంలో ఇప్పుడు ఉంది అన్ని శక్తులు, మీరు ఉపయోగించుకోవడం తెలియాలి. దాన్నే మహేశ్వరి ఏ శ్లోకంలో చెప్పాడు, రుచో అక్షరే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవ అది విశ్వేది ఎస్ కన్నదే దక్కిన విచారి. నన్ను ఏం చేయమంటావయ్యా, నీకు తెలియలేదు, చేతగావటం లేదు, ఇంద్రిచారికరిస్తుంది ఉందయ్యా ఆకాశంలో శక్తి. ఎలా పట్టుకుంటారు అంటే ఈ రూపంలో పట్టుకుంటారు. దాన్ని దింపవటానికి కావాల్సినటువంటి శక్తి ఇలా వస్తుంది. ఏంటనుకుంటున్నాం అక్కడ, ఉద్యత్ భాను సహస్రాభ చతుష్భాను సమన్విత చతుర్భాను సమన్విత. ఇది అనేక జన్మల పూర్వజన్మ సుకృతం వల్ల మీకు ఇది అర్థమవుతుంది. అంతకుముందు ఎన్నిసార్లు చదివి ఉంటారు మీకు అర్థమవలేదుగా ఇది, కానీ అన్నిసార్లు చదవటం వల్ల, కోట్ల 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 వెళ్తా పారాయణ చేయటం వల్ల అంతరిక్షంలో దానికి తగినటువంటి గీతలు పడ్డాయి. ఎప్పుడు మీరు లలితా సహస్రనామం చదివినా ఈ యంత్రం ఆటోమేటిక్ గా ఆకాశంలో నిర్మితమైపోతుంది. నువ్వు ఉపయోగించుకోకపోతే ఇంకొకటి ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా చాలా తమాషాగా ఉంటుంది. భారతదేశం స్వాతంత్రం కోసం ఎప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారు వాళ్ళు 1850 ఆ ప్రాంతాల నుంచి. కానీ ఎప్పుడు వచ్చింది 1940 ఆ ప్రాంతాలు అంటే 100 ఏళ్ళు వాళ్ళు కష్టపడ్డారు. 100 ఏళ్ళు ఒకడే కష్టపడలేదుగా. చివరి గాంధీ యొక్క పేరు వచ్చింది కానీ ఆయన కంటే ముందు కొంతమంది వ్యక్తులు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా ఈ లలితా సహస్రనామం పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అభినందించలేదు. వాళ్ళు దాన్ని కోట్లు రుబ్బారు కనుక ఆ జ్ఞానం కింద దిగుతుంది. రుబ్బలు కొట్టి దిగదది. అందుకోసం మనం ఒక ప్రణాళిక వేసుకుని చేసుకుందాం అనుకుంటున్న ప్రతి సంవత్సరం కూడా 5 కోట్ల గాయత్రి, 5 కోట్ల లలిత, 2000 గురు చరిత్ర పారాయణ అనేది మనం పెట్టేసుకుందాం. అది అప్పుడు అది మనదే దిగుతుంది. మన వాళ్ళకి మన ప్రవాళ్ళకి సాధారణంగా ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎవరు ఉచ్చారణ చేస్తాడో వాడికి శక్తి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు మనం కూడా అలాగే కోట్ల కోట్ల ఒక కామన్ గ్రూప్ విధంగా మనం చదువుకుంటూ పోతూ ఉంటే మన గ్రూప్కి ఆ శక్తి ఎక్కువ పరిణామంలో వచ్చేటటువంటి స్వార్థంతో కూడా మీరు చేసుకోండి. దానికి ప్రణాళిక వేసుకోండి. దత్త జయంతి నాటికి ఈ కోట్ల కోట్లు జరగాలి. ఒంగోలులోనే కాదు, ప్రతి ఊళ్ళోనే. సరేనా? ఇంచట ఉద్యద్భాను సహస్రాభ. ఎందుకు ఇది మనం చేయగలుగుతున్నామంటే 1940 తర్వాత ఈ కార్యక్రమాల కోసం మాత్రమే మనుషులు పుట్టారు ప్రపంచంలో. అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మిగతా అంతా మీ భ్రమ మీకు అర్థం కావటం లేదు. మీకున్నటువంటి ఒకే ఒక పని ఏంటి అంటే ఈ కార్యక్రమాలు. మిగతా అంతా కూడా మీ కర్మ ఏం చేస్తాం మీకు. అది ఎవరు పొరగెక్కించటం లేదు, ఎవడను ఎవడో ఏం చేయలేదు. అంటే కొంతమందికి పెద్ద బాధ ఏ వస్తుందంటే మనం మేము 1940 కంటే ముందు పుట్టాం కదా అని. ముందు పుట్టి లారీ మాసే వాళ్ళు ఇంకా చాలా ముందు పుట్టారు మనకంటే. నువ్వు ఆ ప్రణాళికలో భాగం పంచుకోదలుచుకుంటే నేను ఎవడో ఆపడు. కానీ 1940 తర్వాత నువ్వు భాగం పంచుకోబోతే నీ కర్మ అంటున్నాడు. అక్కడ కూడా ఎవడు బలవంతమైన చేయటం లేదు. తెలా అర్థమైంది కదా. ఈ ప్రణాళికలో పని చేయదలుచుకున్నవాడు ఎప్పుడు పుట్టినా పని చేయదలుచుకోవచ్చు. డివైన్ ప్లాన్ ప్రకారం ఎవడైనా చేసుకోవచ్చు. కానీ 1940 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ ఇదే పని చేసి తీరాలి అనే దానికే కండిషన్ ఏంటి అంటే అంశదానము సమయం. ఇది తప్ప మీకు ఇంకో నివృత్తి లేదు. యూ హ్యావ్ టు డూ ఇట్. ఎల్ఎల్సి పాలసీకి దానికి మీరు డబ్బులు అవి ఎలా కట్టుకుంటున్నారు? మీరు వినకపోతే మొక్కుబడి రూపంలోనో దక్షిణ రూపంలోనో యాక్సిడెంట్స్ రూపంలోనో ఏదో ఒక రూపంలో గురువులు మీ దగ్గర నుంచి కొట్టేస్తారు. ఇష్టపడిస్తే దానం అంటాం, అయిష్టంగా ఇస్తే దొంగతనం అంటాం. అంతకంటే ఇంకేం లే. నువ్వు ఇష్టపడిచ్చావనుకో దాన్ని దానం అంటాం. నువ్వు ఇష్టపడకుండా నేను జీవితం ఎవరైనా కొట్టేశాడనుకో జీవిత దొంగతనం జరిగిందని ఏడుస్తాం. కానీ ఏదైనా గురువులకి వాళ్ళ ప్రణాళికకి మీ దగ్గర నుంచి ఎంత తీసుకోవాలో అంత తీసుకుని తీరుతారు. అంచేత చదువుకోవటంలో దాంట్లో మీరు గురువులకి ఇవ్వనటువంటి డబ్బు, ఉద్యోగ ప్రయత్నంలో తిరిగే డబ్బుకి లంకి పెట్టి లాక్కుపోతున్నారు వాళ్ళు. మామూలుగా అడిగితే నువ్వు ఇవ్వగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి $200 అన్నా కట్టేస్తామని. మీకు సీట్ రావచ్చు రాకపోవచ్చు, పోయి కదా. నువ్వు దానం ఇవ్వడం జాడ కాబట్టి ఇలా పోగొట్టుకుంటున్నావు. నువ్వు ఇలా పోగొట్టుకోకుండా కరెక్ట్గా దానం చేసి ఉంటే నువ్వు ఒకే ఒక అప్లికేషన్ ఇస్తే రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంచేత ప్రకృతి మీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో మీరు దానికి ఏమీ నేర్పక్కర్లేదు. చాలా అందంగా తీసుకుంటుంది. కానీ మీరు తెలిసి ఇస్తే దాని లాభాలు మీకు వస్తాయి. తెలియకుండా ఇస్తే జీవితంగా కొట్టేసిన వాడికి పోతుంది. అంతే కదా. దానం నువ్వు అడుగు తీసుకో, నీకు తెలుస్తున్నాయో వాడు పాపం బాగుపడ్డాడు, వాడు నేను నాటుకున్నాను, దానివల్ల నాకు ఈ మంచి ఫలితం వచ్చింది. ఇదంతా దేని గురించి చెప్తున్నాను, ఏ మంత్రం గురించి వివరిస్తున్నాను? ఉద్యద్భాను సహస్రాభ. దివ్య జన్మల నుంచి ఈ యాంగిల్లోనే ఉన్నారు 1940 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు. దానికంటే కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు. దాని తర్వాత వాళ్ళకేముండాలి? చతుర్భావు సమన్విత. వాళ్ళకి 4 లక్షణాలు ఉండాలి. ఈ 4 లక్షణాలు మీకు ఉంటే ఖచ్చితంగా మీరు ఈ గ్రూపుకి చెందిన వాళ్ళే. మొట్టమొదట ఏముండాలి? మీకు పాశం ఉండాలి. రాగస్వరూప పాశాద్య. సిగరెట్ పాశం ఉంది, తాగుడు పాశం ఉంది, నెగిటివ్గా ఉపయోగించుకుంటున్నారు మీ కర్మ. ఇంకా మనం అందరం కూడా పాశబద్ధులమే. ఎత్తొచ్చి ఏంటంటే మీరు రాంగ్ ట్రాక్లో దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంచేత ఆ పాశాన్ని వదిలేసి వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు అని అనుకోకుండా గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ నా కుటుంబీకులు అనేటటువంటి భావం రావాలి. దాన్ని సాయి పరివారని, గాయత్రి పరివారని, అది పరివారనే పేరుతోనే పిలుస్తున్నాం మనం. అది నిజమైనటువంటి పరివారం. 1940 తర్వాత పుట్టినటువంటి వాళ్ళందరికీ నేను చాలా స్పష్టంగా చెప్పండి, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక పరివారికి చెందుతారు. నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఒక పరివారికి చెందరు. ఏ పరివారికి చెందుతారు? ఆరుగురు పరివారాలు ఉన్నారు అక్కడ. మీరు పెద్ద ఫ్యామిలీ అనమాట, మీరు సింగిల్ ఫ్యామిలీ కాదు. అంటే కరెక్ట్ ఫ్యామిలీ అని ఏమంటారు? ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు. అంటే అంటే గురువుల యొక్క ఉమ్మడి కుటుంబం. మన లెవెలే లెవెల్ అసలు మీకు అర్థం అవుతాయి. అసలు ఆ లెవెల్ మీకు ఆనందం ఉంటుంది, దుఃఖం ఎందుకు రావాలి అంటే ఆ లెవెల్ అర్థమైనా ఆ స్థాయికి జీవించలేకపోతున్నాం. జీవించడానికి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మీరు పారిపోదామా హిమాలయాలకి? ఎక్కడ పోవాలి? ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండండి, అది గుర్తుంచుకోండి. అదే మార్పు ఉమ్మడి కుటుంబంలో. కండిషన్ ఏంటి అంటే అంశదానము సమయదానము మాత్రం ఇస్తూ ఆ కుటుంబానికి చెందిన వాళ్ళగా ప్రవర్తించాలి. ఎప్పుడు ఆ అంశదానము సమయదానము ఇస్తున్నప్పుడు అంటే రోజల్లా మీరు అలా ప్రవర్తించక్కర్లే. 2 గంటలు సవ్యంగా అలా ప్రవర్తిస్తే చాలు, రోజల్లా నేను ప్రధానా పరివారం అని చెప్పి ఆ పరివారానికి చెడ్డ మార్పులు వచ్చేటట్టు జీవించకుండా ఉంటే చాలు, వ్యాసాలు వేయకుండా. అంచేత మీరు ఆ 2 గంటలు కాలమో 4 గంటలు కాలమో ఏదో పెట్టి మేము ఆ పరివారానికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నాం. ఆ టైం ఇంకో పని చేయకండి కబుర్లు చెప్పుకోవడానికి. దానికి ఖచ్చితంగా ఆ టైము ఈ కార్యక్రమాల కోసం మాత్రమే వినియోగించబడాలి. మీరు డైరీలో అది రాసుకోవాలి. మళ్ళీ ఎన్నోసార్లు చెప్తున్నాను, డైరీలు మీరు రాయరు. ఇంకేంటే రాయటానికి ఏముండదు. నన్ను చాలాసార్లు అడిగారు డైరీలో ఏం రాయమంటారు మాస్టర్ అని. ఏమైనా ఉంటాయా రాయటానికి? ఏం రాయాలి? ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా చేశారు, ఎంత బాగా చేయగలిగారు, ఏ విధంగా చేయగలిగారు, ఏ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాలలో ఉన్నటువంటి ఏదో ఒక గురువు యొక్క కార్యక్రమాన్ని ముందు నేను తీసుకోమని చెప్పాను. ఇప్పుడు కొంచెం మార్చాను నేను. నాకు ఎంత గందరగోళం అంటే ఏది చెప్తే మీరు చేస్తారో నాకు ఇంకా అర్థం కాలే. అదే అంచేత రకరకాలైనటువంటి ప్రయత్నాలే ఇదంతా కూడా. కానీ ఈ ప్రయత్నాలు అన్నిటికీ వెనకాతలు ఉన్నది ఏంటి అంటే చతుర్బాహువు సమన్విత యాక్షన్. బాహువులు అంటే ఏంటి? ఆచరణ. బాహువులు లేని నేను పని చేయలేవు. చేతుల ద్వారానే నువ్వు ఏదైనా తీసుకోగలవు, లేకపోతే ఏదైనా ఇవ్వగలుగుతాం మనం. అంచేత ఇవ్వటము తీసుకోవటము అనేది 3 రకాలైనటువంటి దానాలు ఇవ్వమని చెప్తున్నాం. అంటే ఇవ్వటం దేనికి ఇస్తున్నారు? మీరు ప్రకృతికి ఇస్తున్నారు. అంశదానము సమయదానము ప్రతిభాదానము. మీరు అది తిని అని మీకు కాలేజీలో పిల్లవాడికి స్కూల్ కట్టకపోతే, తండ్రి డబ్బు ఇవ్వకపోతే ఇంట్లో ఎంత గందరగోళం చేసేస్తున్నాం మనం. లాస్ట్ డేట్ అయిపోతుంది, మీకు బుద్ధుందా? అదే ఛాన్స్ పెద్ద మనకంటే పెద్దవాడిని తిట్టడానికి. ఎప్పుడంటే అలాంటి టైం ఎప్పుడే ఛాన్స్ వస్తుంది. లేకపోతే తిడుతూ ఊరుకోరుగా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఫీజు కట్టడానికి టైం అయిపోతుంది, బాధ్యత నేను లేవు మీకు, అర్థం చేసుకోండి. ఇంకా ఇంకా రకరకాల తిట్లన్నీ దిట్టేటన్నీ తిట్టేయగలుగుతాను మీకు. కానీ గురు ప్రణాళిక ఈ నెలకి ఇవ్వాల్సినటువంటి అంశదానం మీరు సక్రమంగా ఖర్చు పెట్టారా? అసలు ఆ మాట ఎత్తాం మనం. ఇన్నిసార్లు నాకు కాగితాల మీద రాసిచ్చారో, ఎంతమంది రాసిచ్చారో నాకు. నేను రోజుకి 4 గంటల సమయదానం ఇచ్చేస్తాం మాస్టర్. నేను రోజుకి 100 రూపాయలు ఇచ్చేస్తాం మాస్టర్ సమయదానం. మళ్ళీ ఒకరు వెనక్కి చూసిన వాతావరణ పోలే సిగ్గులేని పెద్దమ్మలు ఇవంతా కూడా గురువులు వాయించుకుంటారు. మొదటి ఇవాళ కాకపోయినా రేపైనా ఎప్పుడో అప్పుడు మీ దగ్గర నుంచి ముక్కు పిండి అది వసూలు చేస్తారు. అప్పుడు ఏడుస్తూ చేస్తారు. మీరు ఇందాక నేను చెప్పాను కదా, జీవితంగా కత్తిరించేస్తే ఏడుస్తావా ఎడవా? అదే మనం ఇచ్చేస్తే ఎంత గొప్పగా చెప్పుకుంటాం. ఇవ్వాల్సింది తప్పదు. ఇంకంటే వాళ్ళ పనులు అది, వాళ్ళ తొందరలో వాళ్ళు ఉన్నారని చేత వాళ్ళే వదలరు. నువ్వు ఒకసారి అందేశావు కదా నోట్తో వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత భయపడతారు మీరు? నోరు జారితే భయపడతారు మీరు. ఎందుకు భయపడతారు? తంటారు కనుక. అంచేత మానసిక స్థితి తెచ్చుకోకండి, తన్నించుకునేటటువంటి మానసిక స్థితి. ఈ నాటు కోసుకునేటటువంటిది చతుర్ బాహు సంబంధిత. దాంట్లో మొదటి బాహు ఏంటది? రాగస్వరూప పాశాదిగ, అది మొదటి చేతిలో ఉన్నటువంటి అస్త్రము పాశము. ఆ పాశాన్ని ఒక ఆత్మీయ పాశంగా మనం అందరం కలిసి ఒక సంస్థ ఎదగవచ్చు గురువులకి. అంటే ఈ మొత్తం సంస్థ ఆ గురువుల యొక్క ఒక చేతిగా మారవచ్చు మనం. మనకి అది అర్థమయ్యి, వాళ్ళ ప్రణాళికలు అర్థమయ్యి, దాన్ని తగినట్టు మనం పని చేయగలిగితే రోజుకు 1 గంట పని చేసినా చాలు ఆ యాంగిల్లో. ఏం చేయాలని అడుగుతారు మళ్ళా చాలా సమస్య. కొంతమంది నోట్తో అడుగుతారు, కొందరు అడగరు. ఏదైనా ఒకటే ఏం చేయాలో అర్థం కావటం లే మనుషులకి. ఏం చేయాలి మాస్టర్? ఇంతకీ నేను ఆసనాలు వేస్తున్నాను, అది ఆ 4 గంటల్లో వస్తుందా? నువ్వు ఆసనాలు వేస్తే అది గురువు యొక్క పని ఎలా అవుతుందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. నీకు లాజిక్ అర్థమవుతున్నా, నువ్వు తిండి తింటే గురువుకి తిండి పెట్టినట్ట, ఇంతే గురువుని తలుచుకుంటూ భోజనం చేశాను మాస్టర్ ఇవాళ, ఇది ఈ గంట తిన్న టైం అంతా కూడా గురువు యొక్క ప్రణాళికలో వస్తుందా? ఎలా వస్తుంది? ఇదంతా కూడా గురువుకి అనుగుణ్యంగా మారటానికి నువ్వు పడుతున్న అవస్థ ఇంకా అసలు. అంటే అర్థం ఏంటి, మీరు ప్రస్తుతం ఇంకా గురువు యొక్క ప్రణాళికలో యాక్టివ్ భాగస్వాములు కాలేరు, కానీ మీ యొక్క ధనము యాక్టివ్ భాగస్వాములు కాగలుగుతుంది. అది చేయగలుగుతుంది. అందుకని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు గురువులు ఈ మధ్యలో. వెంకటేశ్వర స్వామి అంటే వీళ్ళందరికీ సీనియర్ కదా, 5000 సంవత్సరాల నుంచే మొదలం చేశారు ఈ ప్రణాళిక. అది కూడా ఈ 5-6 ఏళ్ల బట్టే వేగం పుంజుకుందని మీకు అర్థమైందా? ఇంచేంటే నేను 70s లో 84 లో వెళ్ళినప్పుడు కూడా అలాగే వెనకాత నుంచి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాను, కూడా ఆపలేదండి 1984 ఆ ప్రాంతంలో. ఇప్పుడు 5 రోజులు పడుతుందేమో మీకు దర్శనానికి. ఇంచేత ఆశయము ఆకర్షణ, మీరు వెళ్తున్నారు తిరుపతికి కానీ గురువు యొక్క పని చేయడానికి కాదు, మీ యొక్క ఆశాపాశము. దాన్ని కొంచెం మార్చుకోవటమేగా, కట్టే తాడే బంధంగా మారుతుంది. ఆ బంధం మీరు గురువుతో పెట్టుకోండి. రాగస్వరూప పాశాధ్య క్రోధాంకారాంకుశోజ్వల, క్రోధం నేను ఇన్ని పూజలు చూశాను నా పని ఇంకా అవలేదు అంతేగా, అసలు ఇన్ని చేయాలి. కొన్ని కూడా చేస్తారు, పక్కింటి వాళ్ళకి పెళ్ళి అయిపోయింది మా అమ్మాయి పెళ్లి కాలేదు ఇంకాను, ఇంకా అంటే పక్కింటి వాళ్ళు అసలు పూజలు చేయాలట, వీళ్ళు పూజలు చేస్తున్నారు, ఇది క్రోధం. ఆ మానసిక స్థితి కరెక్ట్ చేసుకోవాలి. అందుకని ఏ గురువు ఏం చేయలేడు, ఇది దానికి చాలా కారణాలు చెప్తాను కదా ఇందాక, ఎందుకు అవటం లేదు. నువ్వు మీ అమ్మాయిని ఒక కుటుంబం పోషించి స్థాపించగలిగేటటువంటి విద్యను నేర్పకుండా మీరు పెళ్లి చేయటం అన్నది అసలు మీరు చాలా పాపకరమైనటువంటి కార్యం చేస్తున్నారు, సర్వనాశనం చేస్తున్నారు మీరు కుటుంబ వ్యవస్థని. అది ఎవరికి తెలియదు, మీకే రాదు, ఇంకా మీ పిల్లలకి ఏం నేర్పుతారు? నేనేం కోపం తెచ్చుకోకలేదు, నాకు రాదు, కానీ రాదని తెలుసు నాకు. అక్కడ షేక్స్పియర్ నాకు ఒక ప్లస్ మార్క్ వేశాడు, వన్ హూ నోస్ దట్ హీ నోస్ నాట్ ఈజ్ ఎ వైజ్ మ్యాన్. తెలుసు దాని అర్థం ఏంటో, ఎవరికైతే నాకు తెలియదు అని తెలుసో వాడు పండితుడు. ఆ విధంగా నేను పండితుడి, తెలియదు అని తెలిసినా, ఇంకేత తెలియదు అని తెలిసినప్పుడు తెలుసుకోవటానికైనా ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఫలితం రాలేదనుకో బాధపడం, నాకు రాదుగా అర్థమవుతుంది కదా. ఇంచేత క్రోధము అక్కడ రావాలి, నాకు ఇంకా అర్థం కావటం లేదే. క్రోధాంకారానికి శుద్ధల ఉజ్వలంగా మన జీవితం మారటానికి నేను ఇంకా మారలేకపోతున్నానే అనేటువంటి క్రోధము లలితాదేవి యొక్క అస్త్రము. ఇంచేత రాగస్వరూప పాశాధ్య క్రోధాంకారాంకు శుజ్వల మనోరూపేక్షుకో దండ, మనస్సే గురువు. అసలు గురువు మనస్సు ఎంచంటే ఇదంతా కూడా మీకు వినాలని ఉంటే తప్ప అసలు ఇక్కడ కూర్చోరుగా. ఎంచేత అసలు గురువు యొక్క శక్తి ఏం పనిచేయటంలే, మీ మనస్సులో పనిచేస్తున్నాయి, అది మృదు మధురంగా మారగలదా? ఎడం చేతి వైపు పై చేతిలో కోదండ ఉంటుంది అన్నాడు, ఎడం వైపు హార్ట్ కూడా ఉంటుంది. ఎంచేత మన హార్ట్ మధురంగా మారాలి. మధుమన్నే నిక్రమణం మధుమన్నే పరాయణం వాచా వదామి మధువత్ భూయాసం మధు సౌదృశ. ఆ ఫార్ములా ఒకటి మీకు నేర్చుకుంటే మీకు మాత్రం ప్రకృతిలో అడ్డు ఉండదు, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేడు, చేయాలన్నా చేయలేడు. మనోరూపేక్షకోదండ, నీ నాలుగలోంచి కానీ, నీ ఆలోచనలోంచి కానీ, నీ హృదయాలలోంచి కానీ ఎప్పుడు కూడా మధుమే బయటికి రావాలి. అదే ఇక్కడ ఏం చెప్పాను 3వ శ్లోకం తీయండి. అవిద్యానామంతస్తిరమిహరద్వీపనగణీతన్యస్తమకరందృతిజరే స్థపక మకరంద శృతిజరి. తీయతనం ఎక్కడెక్కడ ఉండాలి? వాచావదామి మధువత్, మాటలు చాలా తీయగా ఉండాలి. భూయాసం మధు సౌదృష, అసలు మనం చేపెడితేనే అక్కడ తీపి తగలాలి. భూయాసం మధు సౌదృష, ఇప్పుడు మనం నోరు పెట్టామంటే ఏమవుతుందాం? అసలు పక్క వాడిని ఎలా తిట్టాలి, ఏ విధంగా వాడిని సర్వనాశనంగా వాడిని మానసిక వాడిని ఏడిపించకుండా పంపించాం. మనం ఇళ్లలో చూసుకుంటారు మీరు, అసలు మనకంటే కాస్త కింద స్థాయిలో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళు ఎవరినైనా మీరు ఏడిపించకుండా ఉండరు. మీ మాటలు అలా ఉంటాయి, వాళ్ళు నన్ను ఏమడుగుతారంటే అండి మా పిల్లలు ఎందుకు అలా ఏడుస్తున్నారు అని అడుగుతారు. నువ్వు నాటుకున్నది అది, ఎవరు ఏం చేయలేడు, కారణం అది. మీరు ఆ ప్రిన్సిపల్ ఎప్పుడు మర్చిపోకండి. మీరు నాటుకున్నదే మీకు వస్తుంది. మీ పిల్లలు దుఃఖపడుతున్నారు అంటే ఖచ్చితంగా నువ్వు ఇంకోళ్ళ పిల్లవాడిని ఏడిపించావు. ఏడిపించకుండా నీ పిల్లల్ని ఇంకోళ్ళు ఏడిపిస్తున్నారంటే వినకండి. మీరు నేను చాలా మంచివాడినండి, నేను అసలు ఎవరినీ ఏడిపించలేదండి. వ్యాసాలు ఆ మాట అనొద్దు. ప్రకృతికి, ప్రకృతి యొక్క కంప్యూటర్కి మనకంటే చాలా ఎక్కువ తెలుసు. కానీ మనోరూపేక్ష కోదండి, అవి మనస్సు కనుక తీవ్రంగా కరెక్ట్ గా ఉంటే ఏమవుతుంది అంటే అవిద్య ఉండదు, జడత్వం ఉండదు, దారిద్ర్యం ఉండదు. అవిద్యానాం అంత, జడానాం చైతన్య, దరిద్రానాం చింతామణి. దరిద్రులకి చింతామణి దొరికితే ఎలా ఉంటుందో అలాగా ఈ లలితా సహస్రనామ యొక్క మనస్సు అనేటటువంటి కోదండం మన మనస్సును ఉపయోగించుకోవటం లేదు. మనం ఆలోచించాం, మీరు అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆలోచించండి చూద్దాం. నాకు ఒక కండిషన్ చెప్పండి, మీరు ఆలోచించడం రాదు, మీకు వరీ అవటం వచ్చు. వరీ అవటం అంటే ఏంటి? బాధపడటం. బాధపడటం అంటే ఏంటి? ఆలోచించకుండా ఉండటం. ఈ ప్రాబ్లం వచ్చేసింది నాయనో అని ఏడితే తప్ప ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి నాయనో అని ఆలోచించాం కదా. భావం అర్థమవుతుందా? మీరు ఆలోచించటం నేర్చుకోండి. మనస్సు ఇది వరకు జరిగిన సంఘటనలన్నింటినీ కలిపి తీసుకొచ్చి ఎలాగ సాల్వ్ చేసుకోవాలో చెప్పేటటువంటి శక్తి మనస్సుకుంది. మనస్సు ఒక అద్భుతమైనటువంటి లైబ్రరీ, మామూలు లైబ్రేరియన్ కాదు ఇది. భూత భవిష్య వర్తమానాలు మూడు కలిసినటువంటి లైబ్రేరియన్ మనస్సు. లైబ్రేరియన్కి సబ్జెక్ట్ కాదు. లైబ్రేరియన్కి ఏం తెలుసు అంటే ఫలానా పుస్తకం ఎక్కడ ఎక్కడుందో తెలుసు. నువ్వు లైబ్రేరియన్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ పుస్తకం తీసి నీకు ఇస్తాడు. దాన్ని ఉపయోగించుకునేటటువంటి బాధ్యత బుద్ధిది, మనస్సుది కాదు. బుద్ధి అసలు లేదుగా. కానీ బుద్ధి ఎప్పుడు పనిచేస్తుంది? లైబ్రేరియన్ ఆ పేజీ తీసుకొచ్చు, ఆ బుక్ తీసుకొచ్చు నీకు ఇస్తే కదా. ఆలోచించుకోండి, మనోరూపేక్షుకోదండ పంచ తన్మాత్ర సహాయక, మీ ఐదు తన్మాత్రల దగ్గర నుంచి ఐదు రకాలైనటువంటి భూత భవిష్యత్ వర్తమాన గుణాలన్నింటినీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చేటటువంటి గుణము మనస్సుకుంది. మనోరూపేక్షుకోదండ పంచ తన్మాత్ర సహాయక. దాని తర్వాత నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల. ఈ శ్లోకం చదివి వాళ్ళు ఆకస్తాను, నిన్న ఇది చెప్పలేదు నేను. నిజ అరుణ ప్రభాపూర, నిజ అంటే స్వయముగా నీ యొక్క రెడ్ కలర్లో మన శరీరంలో ఏదైనా ఎరుపు రంగు గల వస్తువు ఉందా మన శరీరంలో? ఇంకా ఎరుపు రంగు గల వస్తువ గుణాగారం నీకు కనిపించదే. నిజ అరుణ ప్రభాపూర, ఈ బ్లడ్డే లలితాదేవి యొక్క స్వరూపం. నిజారుణ ప్రభాపూర రెడ్ కలరే మీ శరీరం మొత్తం తిరిగి మిమ్మల్ని జీవించిస్తుంది. మన బ్రెయిన్కి కనుక రెడ్ కలర్ ఆ బ్లడ్ వెళ్ళకపోతే బ్రెయిన్ నాశనం అయిపోతుంది. అంచేత నిజారుణ ప్రభాపూర లలితాదేవి మన శరీరంలో ఏ రూపంలో ఉంటుంది? రక్తం యొక్క స్వరూపంలో ఉంటుంది. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాన్ని మొత్తం ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా నీ శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ కరెక్ట్ గా ఉంటే పిండాండ బ్రహ్మాండ సమన్వయం నువ్వు చేయగలుగుతావు. దానికి ఆ నెత్తురికి శ్వాసకి దానికి ఎలాంటి సంబంధం ఉన్నదో అన్నది రేపు చూసుకుందాం. స్వస్తి.